ఏ వంకతో అయినా సరే హరిస్మరణ చేయండి, కానీ మీరు మాత్రం ఆ వంకతో చేయకుండా మీరు భక్తితో చేయండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. మన మార్గం భక్తి మార్గం, వాడిది వైర మార్గం. కాబట్టి ఎలా చేసినా హరినామస్మరణ హరినామస్మరణమే. ఒక చోట నిప్పు ఉన్నదట, పాపం చూసుకోకుండా ఒక ఆయన వచ్చి ఆ నిప్పు మీద కాలేశాడు, చుర్రుమని కాలింది. వెంటనే ఆయనకి కోపం వచ్చింది, నిప్పా నిప్పా, నేను చూసుకోకుండా నీ మీద కాలు వేశాను, నన్ను ఎందుకు కాలిచావు అన్నట్ట. అప్పుడు నిప్పేమంది, వారి పిచ్చివాడా నేను నిప్పునరా, నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు కాలుస్తుంది. నిప్పు అంటే నిప్పే, అది కాల్చి తీరుతుంది, దాని లక్షణమే కాల్చటం అన్నది నిప్పు. హరిస్మరణ నిప్పు లాంటిది, తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు ఎలా కాలుతుందో, నువ్వు భక్తితో అయినా భక్తి లేకపోయినా తెలిసన్నా తెలియక అన్నా హరినామస్మరణ హరినామస్మరణమే అది మానవుల్ని నిప్పు వలె వాడి పాపాలని కాల్చి తరింపచేస్తుంది, వాణ్ణి స్వర్గాన్నో ముక్తినో వరింపచేస్తుంది. అంత గొప్పది హరిస్మరణ. వీడు తెలుసో తెలియకో హరి అన్నాడు, దాంతో వాడి పాపాలన్నీ హరించుకుపోయాయి. అందుకే అన్నారు, హరి అను రెండక్షరములు హరియంతును పాతకముల అంబుజ నాభ. తెలుసు కానీ తెలియక కానీ హరి అంటే రెండు అక్షరాల వల్ల మనం పాపాలన్నీ హరించుకుపోతాయి, తొలగిపోతాయి. అది లేకుండా ఏమీ లేకుండా ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం, పూర్వం చక్కగా ఏదో ఒకతో రామా రామా అనేవారు. పూర్వం రామనామస్మరణకి బాగా ప్రాధాన్యం ఉండేది. ఎవడన్నా తప్పు చేస్తే, ఎరా నువ్వు తప్పు చేసావంటే రామరామ నేను ఎక్కడ చేశానండి అనేవాడు, అంటే తెలియకుండానే రామ అనే శబ్దం వచ్చేది. ఇప్పుడు అవన్నీ పోయి అనమాట, హలో అండం రోజు, ఈ హలో వదిలిపెట్టండి, రోజుకు ఒకసారి చెబుతాను మీకు, అది ఇది హలో కాదు హెల్లో, నరకానికి దారిది. ఈ రోజు నుంచి మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే హరి ఓం అనండి, అప్పుడు హరినామస్మరణ వల్ల ఆ హరి అనుగ్రహిస్తాడు. మొహమాట పడకండి, నేను మీరు అందరం కూడా నేను కావాలని మీ ఫోన్ నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేస్తాను, రహస్యంగా గొంతుకుతో కనిపెడతాను మిమ్మల్ని. హరి ఓం అన్నారా, వాళ్ళకి గ్యారంటీగా ఈ జన్మలోనే వైకుంఠం వచ్చేలా చేస్తాను. హల్లో అన్నారా, వాళ్ళని మాత్రం ఈ సృష్టి ఎవడో రక్షించలేడు, యమధర్మరాజు గారు గ్యారంటీగా పట్టుకుపోతాడు. యముడు చాలా భయంకరంగా కొడతాడండి బాబు, వాడి దెబ్బలు సామాన్యం కాదు. యమలోకానికి వెళ్ళి చావు దెబ్బలు తిన్న మహానుభావులు శిష్యులు నాకు ఉన్నారు, నేను వాళ్ళనే చూశాను. వాడు పునర్జన్మెత్తిన వాళ్ళు కానీ లేకపోతే చచ్చి నాలుగు దెబ్బలు తిని మళ్ళీ బతికిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కాబట్టి యముడు అత్యంత క్రూరంగా హింసిస్తాడని గ్రహించి నిరంతర హరినామస్మరణ చెయ్యవలెను. అనగా వాళ్ళు తెల్లబోయి అంతేనంటారా, ఈ దుర్మార్గుని శిక్షించే అవకాశం లేదా, వాళ్ళ అబ్బాయి పేరుతో నారాయణ అన్నంత మాత్రం చేత వీడు తరించాడా, అయ్యో మేము నిరాశ పొందాము ఆశాభంగం అయ్యింది అనుకున్నారట. యమకింకరులకేమో చావగొట్టకపోతే ఆనందం ఉండదు, వాళ్ళకి చేతులకి తీట తీరాలంటే నాలుగు పీకాలి, పీకే అవకాశం పోయింది వాళ్ళకి. అందుకని నిరాశగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఈ వైకుంఠదూతలు పుణ్యశీల సుశీలురు అజామిళ్యుణ్ణి దీవించి, నాయన నేటి నుంచి ఇంకా 10 ఏళ్ళు బతుకుతావు, ఆరోగ్యంగా బతుకుతావు అని అదృశ్యమైపోయారట. నారాయణ స్మరణ వల్ల ప్రాణం నిలబడ్డం కాదు, ఆరోగ్యము వచ్చింది శరీరమునకు, ఇంకో దశాబ్దం బతుకుతామని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు వాడు పశ్చాత్తాపడ్డాడు, ఆహా నేనెంత దుర్మార్గుణ్ణి, పవిత్రమైన విప్రవంశంలో పుట్టి సంధ్యావందనాది కార్యక్రమాలతో బతుకుతున్న నేను బంగారం లాంటి ధర్మపత్రిని విడిచిపెట్టి ఒక తొత్తు వెంట మత్తుతో పడి చిత్తయిపోయాను. 70 సంవత్సరముల కాలం ఎంత వ్యర్థం చేశాను, నా తల్లిదండ్రులు ఇప్పుడు రమ్మంటే వస్తారా, ఆ బంగారం లాంటి ఇల్లాలు రమ్మంటే వస్తుందా, ఆ ఆస్తి వస్తుందా, ఆస్తి అంటే వీడికి డబ్బుని కాదు, ఆ పవిత్రమైన యజ్ఞాల వంటి ఆస్తి తిరిగి రమ్మంటే వస్తుందా, ఇంత భయంకర పాపం చేసి నరకాల్లో పడిపోతున్న నన్ను, నరకంలో కూలిపోతున్న నన్ను ఈ పుణ్యాత్ములు పుణ్యశీల సుశీలులు రక్షించారు, దానికి కేవలం నారాయణ స్మరణమే మూలం. తెలుసో తెలియకో నా కుమారుడికి నారాయణ అని పేరు పెట్టి మరణకాలంలో నారాయణుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే నా పాపాలు ప్రక్షాళన అయిపోయాయంటే, నిత్యం నారాయణ స్మరణ చేస్తే నేను ఎటువంటి ఉన్నత స్థాయికి వెడతాను, చాలు నాకు కనువిప్పయింది, ఇక ఈ క్షణమే ఈ కొంప వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఆ ఇల్లు విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా హుటాహుటిని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బదరి వెళ్ళిపోయాడు. బదరికా క్షేత్రానికి వెళ్ళి ఈ మిగిలిన 10 ఏళ్ళు కూడా అక్కడ సరస్వతీ నదీ తీరంలో నిత్యం సరస్వతిలో స్నానం చేసి నారాయణుణ్ణి స్మరించాడు. ఇంక వీడికి ఈ జన్మలో వేరే కోరికేం లేదు, మళ్ళీ యజ్ఞాలు, ఈ క్రతువులు, ఈ దానాలు, ధర్మాలు ఇవన్నీ నేను చేయలేను అనుకున్నాడు. సులభోపాయం నారాయణ స్మరణం అని అర్థమైపోయిందిగా. అందుకని తక్కిన 10 ఏళ్ళు కూడా నారాయణ 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 అనుకున్నాడు. 10 ఏళ్ళు గడిచిపోయింది. వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానం నుంచి మళ్ళీ వచ్చారు పుణ్యశీల సుశీలుడు. వీడి చెరో రెక్క పట్టుకున్నారట వాళ్ళు ఇద్దరూ. చెరో వైపు చేరి ఇతని యొక్క చెరి యొక్క చెయ్యి పట్టుకోగానే ఇతడు అచ్చం విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అలా మారిపోయాడు. విష్ణుమూర్తిలాగా నీలమైన శరీరము, 4 చేతులు, 4 చేతుల్లోకి శంఖచక్ర కదా పద్మాలు వచ్చాయి. దానికి సారూప్యము అని పేరు. సారూప్యం అంటే ఏమిటి? భగవంతుడు ఏ రూపముతో ఉంటాడో ఆ రూపమును పొందడానికి సారూప్యము అని పేరు. భగవంతుడు నారాయణుడు వైకుంఠంలో సహజముగా 4 భుజములతో దర్శనమిస్తాడు, నీలవర్ణంతో దర్శనమిస్తాడు. అచ్చం ఆ రూపం తన భక్తులకి ఇస్తాట. అలా భక్తులకి ఆ భగవంతుని రూపం రావడాన్ని సారూప్యము అంటారు. ఇది చాలా గొప్ప ముక్తి అన్నమాట. ఆ సారూప్యం పొంది వాళ్లతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యమకింకరులు పుణ్యశీల సుశీలుడి దగ్గర సెలవు తీసుకుని అజామీళ్యుడు తన దారిన తాను వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళు మాత్రం 3 యమలోకానికి వెళ్ళారు. యముడి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా, ఈ లోకములకు నీవే ప్రభువని, పాపాత్ముల్ని శిక్షిస్తావని, శిష్టాత్ముల్ని రక్షిస్తావని ఇంతకాలం మేము నమ్మాం. నీ శాసనం వ్యర్థమైపోయిందని ఇవాళ నీకు చెప్పక తప్పడంలా. మేము భూలోకంలో పరమ పాపాత్ముడైన అజామీయుడి ప్రాణం తీసుకురావడం కోసం నీ ఆజ్ఞాబద్ధులమై వెళ్ళామా? అక్కడికి వెళ్ళి వాడి ప్రాణం తీయబోతూ ఉంటే వైకుంఠదూతలు ఇద్దరు వచ్చి వాడికి ఆయువు ఇచ్చారు. 1 రోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ళు ఆయువు ఇచ్చారు, వాడిని రక్షించారు. ఆ తర్వాత కూడా వాడిని వైకుంఠానికి పట్టుకుపోతారట. ఇలా అయితే ఇంక మేము భూలోకానికి వెళ్ళాం, ఎవరి ప్రాణం తీయం బాబోయ్ అనగా ఆయన చిరునవ్వు నవ్వి, వెళ్ళేటప్పుడు నేను మీకు వైష్ణవ ధర్మం గురించి చెప్పడం మర్చిపోయానరా నాయన. ధర్మం వేరు, ధర్మం యొక్క సూక్ష్మత వేరు. మీరు కేవలం ధర్మమును పైపైన చదువుకున్నారు, లోతుగా ధర్మాన్ని చదువుకోలేదు. ఏ వంకతో అయినా హరినామస్మరణ చేసిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఈరోజు నుంచి నేను కొత్త ధర్మం చెబుతున్నాను. చచ్చేటప్పుడు ఎవడైనా, అది కూడా అంత్యకాలంలో సుమండి, వాడికి అంత్యకాలంలో హరినామస్మరణ వల్ల పాపం పోయింది. అంత్యకాలంలో హరినామస్మరణ చేయకుండా అప్పటిదాకా హరి అని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఏమేవ్ అన్నారా, వీడు వచ్చే జన్మలో ఏమేవ్ అయి పడతాడు. ఆవిడ ఎలా ఉందో ఆ రూపంతో పడతాట. అందుకని మనం మరణించేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హరినామస్మరణ చెయ్యాలి. దానికి ఒక సులభోపాయం చెప్పమంటారా? భార్యాభర్తలు ఇద్దరూ కూడా రోజు హరి హరి అని పిలుచుకోండి. నా శిష్యులంతా అలాగే పిలుస్తారు వాళ్ళ ఇళ్లల్లో. ఉదాహరణకి భార్య భర్తని ఇప్పుడంతా ఏమండో ఎండం పోయింది కదా, ఏమాయ్ అండం. ఇంకా పేర్లు పెట్టి పిలుచుకుంటారు కూడా చాలా అనుకోండి. ఒక కుర్రాడి పేరు కృష్ణ, కృష్ణ డా కాస్త వంట చేయి అంటుంది ఆవిడ. మీ ఆయన ఉన్నాడా అంటే కృష్ణ అండి, కృష్ణ వచ్చాడండి. వాళ్ళ ఆయన కూడా పోయింది, ఏమండి పోయింది. ఇంకా భవిష్యత్తులో ఒరేయ్, ఏమిటి ట్రోయ్, ఇవి కూడా పిలుచుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఎంతో చక్కగా ఆత్మీయతతో చిన్నప్పుడు 1వ క్లాస్ పిల్లలు పిలుచుకున్నట్టుగా పిలుచుకుంటారన్నమాట. కాస్త ఏమిటో, పూర్వం పెళ్లి చూపుల్లో అయినా సిగ్గుపడేవారండి, పెళ్లి చూపుల్లో భర్త గారు అలా చూసేదేవాడు అనమాట. తర్వాత వీడి చూపు ఎగిరిపోతుంది వేరే విషయం, కనీసం అప్పుడైనా సిగ్గు అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అసలు సిగ్గు అంటే ఏమిటో తెలియకుండా పోయింది. పురుష అనేవాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యుగం అంతా సోషల్ అయిపోయింది. అయిపోయినా పర్వాలేదు, ఇందాక చెప్పినట్టుగా కనీసం కృష్ణ హరి అని పిలుచుకోండి. భార్య భర్త మీద ప్రేమ వచ్చినప్పుడు కానీ, కోపం వచ్చినప్పుడు కానీ హరి అని పిలవాలి. అలాగే భార్యని భర్త గారు కూడా హరి అని పిలవాలి. ఓ 2 గారెలు వేయించుకోవాలనుకోండి. ఉదాహరణకి ఇవాళ ఇంట్లో గారెలు చేశారు మీకు టిఫిన్, ఆ గారెలు భార్య భర్త గారి ద్వారా వేయించుకోవాలి. భర్తగారు మహాత్ముడు, కాస్త వడ్డం చేసే పుణ్యాత్ముడు అనుకోండి. అందుకని ఏమో 2 గారెలు వేయమనకుండా హరి అని 2 చూపిస్తే, ఓహో ఈవిడ గారికి 2 గారెలు కావాలట అని ఆ 2 గారెలు ఆయన వేస్తాడు. అరే గారెలను చూసినా హరి అనండి, భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు హరి అనుకోండి. కొన్నింటికి చెప్పలేం కానీ వీలున్నంత వరకు హరినామస్మరణ చేయండి. మరీ పొత్తిగాను దువ్వెన్నకు కూడా హరి హరి అంటే సైగ చేస్తే వాడికి అర్థం కాదు. సాధ్యమైనంత వరకు ఈ విధంగా హరి 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 అని అనుకుంటే రేపు పొద్దున హరిలోరంగ హరి అంటారు, అప్పుడు హరిలోకానికి వెళ్ళిపోతారు. ఇది సులభ ఉపాయం, ఖర్చు లేని ఉపాయం. అలా హరి అన్నాడు గనక వాడు తరించాడు. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగం అనుచు మొదలు రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వల్లదు దూతలారా. యమధర్మరాజు గారు భాగవతంలో చెప్పిన ఒక గొప్ప శ్లోకం పద్యం ఇది. ఈరోజు నుంచి మీరు కొంతమంది జోలికి వెళ్ళొద్దు. ఎవరి జోలికి వెళ్ళొద్దు? శ్రీకృష్ణుడి మీద భక్తి కలిగిన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. కృష్ణుడి మీద భక్తి వల్ల ముక్తి పొందుతామనే జ్ఞానము కలిగిన వారి జోలికి వెళ్ళొద్దు. కేవలం వాళ్ళ జోలికేనా అంటే మళ్ళీ ఇంకో మాట చెప్పాడు ఇక్కడ. ఉదాహరణకి సుకన్య గారు ఉన్నారు, ఇప్పుడు భాగవతం విన్నారు. ఓహో, భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే ముక్తి వస్తుంది అని ఆవిడకి అర్థమైపోయింది కదా. ఆవిడ జోలికి ఎలాగో వెళ్ళాడు. ఎవరు? యముడు. యముడి యొక్క కింకరులు. ఆవిడతో పాటు ఆవిడ పక్కన కూర్చున్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దంటాడు యముడు. ఆవిడకి ఎలాగో భక్తి ముక్తి అని తెలిసింది కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళొద్దు. ఆవిడే కాదు, ఆవిడ పక్కన అంటే మధ్యలో సీట్ అట్టే పెట్టి కూర్చున్న వాళ్ళ జోలికి చెప్పలేదు అనుకోండి, పక్కనే కూర్చుంటారు చూసారా. అలా పక్కన కూర్చున్నటువంటి వాళ్ళ జోలికి వెళ్ళదు. మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వారి వారి అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఉంటారు. సుకంజ గారికి ఎంతోమంది చుట్టాలు కదా, అంతా ఊళ్ళోనే పైగా. ఆహా, ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా. ఈ పద్యం ఎంత శ్రద్ధగా వినాలో చూడండి మరి. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగం అనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దూతలార. ఈ పద్యం అర్థమైందా ఇప్పటికైనా మీకు? వాళ్లే కాదు, వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేరిన వారు వారి బంధువులు వీరందరి జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు. అంటే ఒక్కళ్ళు శ్రద్ధతో భక్తితో హరినామస్మరణ చేస్తే వాళ్ళు ఎంతమందిని తరింపచేస్తారు. ఇది హరినామస్మరణం యొక్క మహామహిమ. అందుకని పూర్వం కనీసం ఇంట్లో ఒక్కడైనా ఉండాలన్నారు. ఇప్పుడు మీరు ఎంత గొప్పవాళ్ళో చూడండి. మీరు మీరు తరించి మీ భార్య మీ భర్త మీ పిల్లలు మీ చుట్టాలు మీ స్నేహితులు మీ బంధువులు ఈ విధంగా మిమ్మల్ని అంటుకున్న వాళ్ళందరికీ ఆ భాగ్యం ఇస్తున్నారు మీరు. అందుకని పరమయోగాన్ని ప్రసాదించే ఆ భక్తి యోగాన్ని నిరంతరం స్వీకరించాలి, విడిచిపెట్టకుండా హరినామస్మరణ చేయాలి. ఇది యముడి శాసనమట, యముడు చెప్పిన మాట ఇది. భాగవతంలో 6వ స్కంధంలోని పద్యం అది, ఇందాకనే చెప్పిన పద్యం. ఇంక ఎవరిని తీసుకొస్తారు? ఏకశక్కమునకైన ఇందిరారమణుని తలుపని వారిని. వేళాకోళానికి కూడా హరి అని ఎవరు అనరో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టి డొక్కల్లో 4 తన్నులు తన్ని పీకి నా లోకానికి పట్టుకురండి. ఎవరైనా భాగవత సప్తాహానికి ఈ కళ్యాణ మండపంలోకి వద్దామని బయలుదేరితే ఎందుకు వచ్చింది ఈ పూట భాగవత సప్తాహమునకు వద్దు సినిమాకి వెడదాం అని ఎవరంటారో అటువంటి వాళ్ళ మాడు విరగ్గొట్టి పగలగొట్టి కాళ్ళు చేతులు కీళ్లు పీకి కళ్ళు పీకి పట్టుకొచ్చిన లోకంలో పారేసేయండి. ఈ భాగవతం విని ఇంటికి వచ్చిన తర్వాత ఆహా ఇవాళ అజామిడోపాఖ్యానం ఎంత బాగా చెప్పారో అని ఇంట్లో వర్ణించి చెబుతూ ఉంటే అక్కడ పురాణం అక్కడే వదిలేయి, మేము సీరియల్ చూసుకుంటున్నాం అని నిరంతరం సీరియల్ మీద దృష్టి పెట్టుకునే వాళ్ళ యొక్క అవయవాలని సీరియల్ కింద వెరిగిపారేయండి అని ఈ విధంగా యమధర్మరాజు గారు ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి భక్తుల్లో ఈ భగవద్భక్తి బాగా ప్రచారం అయ్యింది అని సౌనకాది మహర్షులకి సూతుడు నారాయణ స్మరణము యొక్క మహామహిమ చెప్పాడు. పురాణమునకు 5 లక్షణములు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. భాగవతాన్ని పురాణం అని ఎందుకంటాం అంటే అందులో 5 ఉన్నాయి. ఈ 5 ఉంటేనే పురాణం. అందులో సర్గ అనగా భగవంతుడు తన సంకల్పంతో ఈ సృష్టిని చేశాడు. శ్రీమన్నారాయణుడు ఒకనొకప్పుడు సంకల్పించి ఈ సృష్టిని చేశాడే, ఆ పరమాత్మ యొక్క సృష్టిని సర్గ అంటారు. ఆయన ఎన్నో లోకాలు సృష్టించాడు, ప్రాణులు సృష్టించాడు, ఆయన ద్వారా ఈ లోకాలు వచ్చాయి, వాటిని తలుచుకోవడం సర్గ. ప్రతిసర్గ అంటే ఏమిటనమాట, ఆయన సృష్టించకుండా కొంతకాలం పోయాక తన బదులుగా బ్రహ్మని నియోగించాడు. మొదట్లో భగవంతుడు తానే సృష్టించాడు, క్రమంగా ఏం చేశాడు, బ్రహ్మని మళ్ళీ బ్రహ్మ దగ్గర ఉన్న ప్రజాపతుల్ని వినియోగించి వారి ద్వారా సృష్టి చేశాడు. దానికి ఏమని పేరు? ప్రతిసర్గ. అంటే బ్రహ్మగారి ద్వారా సృష్టింపబడినది. తర్వాత మూడోది ఏంటి? వంశః. సూర్యుడు, చంద్రుడు ఈ ఇద్దరి ద్వారా వంశములు ఏర్పడ్డాయి. ఒకటి సూర్యవంశం, ఒకటి చంద్రవంశం. మనందరం ప్రారంభంలో అక్కడ వాళ్ళమే. క్రమంగా వంశాలు అలాగా కులాలుగా విభజింపబడ్డాం తప్ప, నిజానికి ఇది మనం చేసుకున్నది తప్ప, పరమాత్ముడు రెండే రెండు వంశములను లోకానికి అందించాట. ఒకటి సూర్యుడి ద్వారా, ఒకటి చంద్రుడి ద్వారా. ఒకడు పగలు, ఒకడు రాత్రి కలిగించే మహాత్ములు. ఈ సూర్య చంద్ర వంశముల యొక్క చరిత్ర, ఈ వంశం గురించి చెప్పడం అది కూడా ఇందులో ఉంటుంది. మన్వంతరాణిచ, మొత్తం 14 మంది మనువులు ఉన్నారు ఈ లోకాన్ని పరిపాలించేవాళ్ళు. మొదటివాడు స్వయంభువ మనువు, రెండోవాడు స్వారోచిష్యుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడోవాడు వైవస్వత మనువు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. అందుకే రోజు సంకల్పంలో ఏం చెబుతున్నాం? వైవస్వత మన్వంతరే వివస్వాన్ అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క కుమారుడు గనక, సూర్యుడి యొక్క మొదటి భార్య సంధ్యాదేవి యొక్క మొదటి బిడ్డ గనక వివస్వాన్ యొక్క పుత్రుడు గనక వైవస్వతుడు అన్నారు. ఈయన సూర్యుడి యొక్క కుమారుడు, సంధ్యాదేవి యొక్క కుమారుడు. ఈ 7 అయ్యాక రాబోయే ఆయన పేరు సూర్య సావర్ణి. ఈయన ఛాయాదేవికి, సూర్యుడికి పుట్టినవాడు. ఛాయాదేవికి, సూర్యుడికి సావర్ణి, ఆ తర్వాత శనైశ్చరుడు, ఆ తర్వాత తపతి అనే ఒక నది పుట్టే. మొదటి భార్య సంధ్యాదేవి వల్ల వైవస్వత మనువు, యమధర్మరాజు, యమునా నది, అశ్విని దేవతలు పుట్టారు. రెండో భార్య ఛాయాదేవి ద్వారా సూర్య సావర్ణి మనువు, తపతి నది, శనైశ్చరుడు వీళ్ళంతా పుట్టారు. ఈ సూర్య సావర్ణి వెళ్ళిపోయాక, 8వ మనువు వెళ్ళిపోయాక 9వ మనువు దక్ష సావర్ణి, 10వ మనువు మేరు సావర్ణి, 11వ మనువు బ్రహ్మ సావర్ణి, 12వ మనువు రుద్ర సావర్ణి, 13వ మనువు రౌచ్యుడు, 14వ మనువు భౌత్యుడు. ఈ 14 మనువులు. ఈ మనువుల యొక్క చరిత్ర, మనువుల యొక్క అంతరము చెప్పబడేది మన్వంతరం. అవన్నీ భాగవతంలో ఉంటాయి. ఒక మన్వంతరం 43,20,000 సంవత్సరాలు. కలియుగం కదా ఇది. ఈ కలియుగమునకు 432,000 సంవత్సరములు ప్రమాణం. ఈ సంఖ్యకి 2 అయితే ద్వాపరయుగం. కలియుగం 432,000 సంవత్సరాలు అయితే దీన్ని 2 గుణిస్తే 864,000 సంవత్సరములు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3 గుణిస్తే, అంటే 3 × 432,000 సంవత్సరములైతే 1,296,000 సంవత్సరాలు అవుతుంది. అది త్రేతాయుగం. ఈ కలియుగము 432,000 సంవత్సరములను 4 గుణిస్తే 1,728,000 సంవత్సరములు. అది కృతయుగం. అంటే మొత్తం 4 కలపండి, 1,728,000 కృతయుగం, 1,296,000 త్రేతాయుగం, 864,000 సంవత్సరములు ద్వాపరయుగం, 432,000 సంవత్సరాలు కలియుగం. కలిపితే 43,20,000 సంవత్సరములు. అంటే కలియుగానికి పక్కన ఇంకో 0 చేరింది. ఇది ఒక మన్వంతరం, ఒక మనువు కాలం ఇది. అందుకే మనం ఈ యుగాంతం వరకు కూడా వైవస్వత మన్వంతరే అంటాం. ఇలాంటి మనువులు 14 రొటేట్ అవుతారు వీళ్ళే. మళ్ళీ అంతా అయిపోయాక మళ్ళీ స్వయంభూ మనువు తయారవుతాడు. ఇలాంటి మనువులు 1,000 వెళ్ళిపోతే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలట. బ్రహ్మగారి పగలంటే ఎంతో తెలుసా? ఇందాక చెప్పానుగా 43,20,000 సంవత్సరములు ఒక మనువు కాలం. అలాంటి 1,000 గడిస్తే, 1,000 × 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి పగలు. మనలాగా బ్రహ్మగారికి అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకాలం 43,20,000 మళ్ళీ రాత్రి కూడా అంతే. కాబట్టి ఇప్పుడు ఆయనకి డే అండ్ నైట్ గడవాలంటే, ఒక రోజు గడవాలంటే 2,000 × 43,20,000 సంవత్సరములు ఒక్కరోజు. అలాంటివి 360 అయితే, ఆయనకి 365 కాదు, 360 మాత్రమే, 360 గడిస్తే బ్రహ్మకు 1. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారికి 1 గడవాలంటే ఎంత? 360 రాసుకోండి కాగితం మీద. 360 × 2,000 × 43,20,000 సంవత్సరములు బ్రహ్మకు 1 ఇయర్. ఆయనకి పుట్టినరోజు పండుగ జరగాలంటే ఆ పండగకి ఎవరుంటారో ఎవరుంటారో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఇలాంటివి బ్రహ్మగారు 100 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు ఆయువు ఎంత? 100 × 160 × 2000 × 43 × 20000 ఈ క్యాలిక్యులేషన్ నాకు ఇచ్చిన వాడి మెడలో ఈ దండేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారి ఆయువు 51వ సంవత్సరం, 50th ఇయర్ కంప్లీట్ అయ్యి 51లో ఉన్నాడు ఆయన. ఇంకా 49 ఏళ్ళే పాపం ఆయనకి. ఆ 49 ఏళ్ళు గడిచాక ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడు. బ్రహ్మగారు అవ్వాలంటే ఆంజనేయుడు ఎంతకాలం వెయిట్ చేయాలో చూడండి. ఆంజనేయుడు అయ్యాక మళ్ళీ ఇంకొకటి కూడా బ్రహ్మ అవుతాడు. ఒక బ్రహ్మ అవ్వాలంటే ఎంతకాలం ఎదురు చూడాలి. అలాంటి బ్రహ్మగా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు మారాలంటే ఈ భాగవత సప్తాహం 100 సార్లు వినండి. 100 సార్లు భాగవతం సప్తాహ దీక్షతో చెప్పినా విన్నా లేక వినిపించినా పారాయణ చేసినా వాడు బ్రహ్మ పదవి పొందుతాడు. నేను 354 చేస్తున్నాను కనుక నేను గ్యారంటీగా బ్రహ్మ పొందుతాను. నాతో పాటు మిమ్మల్ని కూడా పట్టుకోవాలన్న కోరిక. అందుకనే మీకు ఏమి పెద్ద వయస్సు ఏముందండి, ఇంత చేసి ఆయన వయస్సు ఒక 60 ఏళ్ళు ఉంటాయి, ఇంకో 40 ఏళ్ళు వినొచ్చు గ్యారంటీగా. 40 ఏళ్ళు సంవత్సరం వరకు 50 కనీసం వారాలు విన్నా 50 సప్తాహాలు అయిపోతాయి. 2 ఏళ్ళు ఏకదమ్మును వినమనండి, 100 సప్తాహాలు అయిపోతాయి. 100 సప్తాహాలు విన్నాడంటే ఆయన భాగవతం ఎప్పుడో ఒకప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది, కన్ఫర్మ్ అయిపోతుంది గ్యారంటీగా అయిపోయి. అప్పుడు బ్రహ్మ పదవి పొందొచ్చునట. ఆంజనేయుడి పదవి పొందాలంటే ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరంతా మళ్ళీ అందులో పడిపోతారు ఎలక్షన్లో, అందుకని నేను అది చెప్పట్లేదు. కానీ ఈ కథ అంతా ఇప్పుడే చెప్పిందంతా సూత మహర్షి సౌనకాదులకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి చాలా సంతోషం. ఈ మన్వంతరములు అయిన తర్వాత వంశానుచరితం అంటే ఏమిటి అనగా సూర్యుడి యొక్క వంశంలో వరస ఇక్ష్వాకు మొదలైన వాళ్ళు పుట్టుకొచ్చారు కదా, ఆ వంశంలో గొప్పవాళ్ళు పుట్టారే ఆ వంశానుచరితం అంటే అదనమాట. రాముడి చరిత్ర, లవకుశుల చరిత్ర, సుదర్శన మహారాజు చరిత్ర, అలాగే చంద్రవంశంలో పుట్టిన యయాతి మహారాజు గారు, యదు మహారాజు గారు, పురు మహారాజు, కురు మహారాజు, ఇంకా ఆ వంశంలో పుట్టిన పాండవులు, జనమేజయుడు, ఈ వంశాలన్నీ వర్ణిస్తే వంశానుచరితం. ఈ 5 పురాణములు ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితము, ఈ 5 ఉంటేనే అది భాగవతం. ఈ భాగవతంలో ఇంకోటి ఉన్నది మత్స్య గాయత్రి మంత్రం. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపం ధరించి వేదాలను ఉద్ధరించాడు. అప్పుడు ఆయనకి ఒక గాయత్రి ఏర్పడింది, దానికి ఏమని పేరు? మత్స్య గాయత్రి అని పేరు. అందుకే భాగవతం ప్రారంభంలో వృత్రాసుర వధంబును గాయత్రిని అధికరించి మత్స్యావతారంబును ఎందు వర్ణింపబడు ఆ మత్స్య గాయత్రి మహామంత్రంబ భాగవతం అంటాడు. అలాంటి మత్స్య అవతారాన్ని ఇందులో వర్ణించారు. ఈ అన్ని అవతారములు కూడా ఆయా వీలున్న ప్రాంతాల్లో చెప్పడమే కాకుండా కృష్ణావతారంలో సమగ్రంగా చూపించారు. అందుకే కృష్ణావతారం ఒకటి వింటే అన్ని అవతారాలు విన్నట్టే. అందులో కృష్ణుడు ఒక్కొక్కప్పుడు నరసింహంలా కనబడ్డాట్టు, ఒక్కొక్కప్పుడు చేపలా కనబడ్డాట్టు, ఒక్కొక్కప్పుడు తాబేలులా కనబడ్డాట్టు, ఒక్కొక్కప్పుడు వరాహంలా కనబడ్డాట. ఇలా రకరకాల అవతారాల మూర్తుల కింద తల్లికి దర్శనమిచ్చాడు. అంటే దశావతారములు కూడా అక్కడ మనకి కనపడతాయి. ఈ దశావతారాలు మనం వర్ణన చేసుకున్నామంటే మొత్తం భాగవతం అంతా విన్నట్టే అనమాట. అనగా మనువులు గురించి చెప్పమని అడిగాడు ఆయన. ఈ కథ అంతా సౌనకాదులకు సూతుడు చెబుతున్నాడు, పరీక్షిత్తుకి సుకుడు చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు. అప్పుడు సుకుడు పరీక్షిత్తుకి ఇలా చెప్పాడు, మొదటి మనువు స్వయంభువు. స్వయంభూ అంటే బ్రహ్మ, బ్రహ్మగారి కుడి చేతి నుంచి పుట్టాడు ఆయన. స్వయంభూ యొక్క చేతి నుంచి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు. ఆయన ఎడమ చేతి నుంచి శతరూప అనే ఒక అందగత్తె పుట్టింది. సృష్టిలో మొట్టమొదటి దంపతులు వీళ్ళు. ఆది దంపతులు ఎవరు అంటే ఈ స్వయంభువు, శతరూప. అప్పటి వరకు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో సృష్టించాడు. వీళ్ళిద్దరూ పుట్టాక స్త్రీ పురుష సంయోగం ద్వారా సంతాన ప్రాప్తి పొందడం ఏర్పాటయ్యింది. అది మొదటి మనువు కాలం. రెండో మనువు స్వరోచిషుడు. ఈయన అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించిన అగ్ని యొక్క బిడ్డ, చాలా గొప్పవాడు ఆయన. ఆ స్వరోచిష మనువు కాలంలో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ళు యజ్ఞము చేసి ధర్మ సంస్థాపన చేశాడు. విష్ణువు అన్ని వేళలా శత్రువులు చంపక్కర్లా, కొన్ని కాలములలో కొన్ని మనువుల కాలంలో అసలు శత్రువులు పీడలేదట, కేవలం భగవంతుడి యజ్ఞము ద్వారా ధర్మ సంస్థాపన చేశాడు. అందుకే మొదటి మనువు, రెండవ మనువు కాలంలో ఎక్కడ రాక్షసులు లేరు చూడండి, వాళ్ళని చంపడం పెద్ద గందరగోళాలు లేవు. ఏదో కొద్దిమంది దొంగలు ఉండేవారు తప్ప. మూడవ మరువు ఉత్తమ మరువు. ఉత్తమ మరువు కాలంలో భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం బాగా ఉండేది. ఆ కాలంలో భగవంతుడు పుట్టి ఊర్జస్వంతుడు అనే పేరుతోటి సంపూర్ణంగా ప్రజలలో కరుణ ప్రేమ అనే తత్వాన్ని వ్యాపింపజేశాడు.